91.2 అణు రేడియో. ఇది మన రేడియో, మన కోసం. ఈనాటి పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం.
ఈరోజు ఈ చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్ పారినాయుడు గారికి విజయనగరం నుంచి రావడం జరిగింది. అలాగే మన సూర్యనారాయణరావు గారు కాకర్ నుంచి కూడా ఆదర్శ రైతుగా చేస్తున్నటువంటి అనుభవంతో వచ్చారు. ఆయన కూడా ఆయన యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సందేశాలని మన సూర్యనారాయణ గారి ద్వారా మరియు పారినాయుడు గారు దాన్ని క్లుప్తంగా మనకి చెప్తారు. సార్, మీరు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయడంలో మీరు ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి ఆదర్శ రైతు, మరియు దీని మీద విశ్లేషణ పూర్వకంగా కూడా మీరు చాలా కొంతమంది రైతులకి ఆదర్శంగా తీసుకుంటాం జరిగింది. ఈ యొక్క న్యాచురల్ వ్యవసాయం అనేది మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు చెప్పండి సార్. మీరు చెప్తే బాగుంటుంది సార్.
ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడు ఇది కొత్తది కాదు. మన పూర్వీకులందరూ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని చేసి వచ్చిన వాళ్ళే. అయితే మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత స్వామినాథన్ గారు మనకి మన భారతదేశంలో ఆయన ప్రకృతి గ్రీన్ రెవల్యూషన్కి ఆయన పితామహుడుగా అందరూ కూడా చెప్పుకుంటారు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు దిగుబడులు లేక చాలా ఆహార కొరత, ఆహార భద్రత అనేది ఉండేది కాబట్టి అప్పటికది చాలా మంచిదే. కానీ దీనివల్ల ఎన్నో నష్టాలు వచ్చానికి ఆయన ప్రత్యక్షంగా చెప్పారు. ఆయన ఒక గ్రీన్ రెవల్యూషన్ కి పితామహుడుగా పేరు పొందిన ఒక స్వామినాథన్ గారే. ఇది దీనివల్ల మన ఆరోగ్యం, అలాగే నేల ఆరోగ్యం, అలాగే నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్కి కారణం ఈ కెమికల్ ఫార్మింగ్ అని ఆయన కూడా గుర్తించారు. కాబట్టి దీనివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు అధిగమించాలంటే మళ్ళీ ప్రకృతి వ్యవసాయం వైపు మనందరం కూడా వెళ్ళాలి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చాలా అసలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీసీఎన్ ప్రోగ్రాం పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్, అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం నడుస్తుంది. దీనికి ప్రతి జిల్లాలో కూడా ఒక డిపిఎం ఉన్నారు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ అని. డిపార్ట్మెంట్ తరఫున ఒక ఏడీ కేడరు, జేడీ కేడర్ వాళ్ళు, ఏఓ కేడర్ వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా దీన్ని ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. వీరితో పాటు గ్రామ స్థాయిలో పనిచేయడానికి L1, L2, L3 అని చాలా మంది ఉన్నారు. వీళ్ళతో పాటు HN హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అమలు చేయడానికి కూడా చాలా మంది కార్యకర్తలు, అంటే ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రామాలకు వెళ్ళి రైతులతో సమావేశమై వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని, ఇది చేస్తే మనకు వచ్చే లాభాల్ని చెప్పడమే కాకుండా కొన్ని మోడల్స్ ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయంలో పంటల నమూనాలు ఉన్నాయి, అందులో అన్నపూర్ణ మోడలు, 5-layer మోడలు, లేకపోతే ఈ మధ్యన ఏటీఎం మోడల్ అని కూడా అనంతపురంలో ప్రోత్సహించి ప్రతి జిల్లాల నుండి కూడా ఒక మోడల్ ఫార్మర్స్ని అక్కడ పంపించి, మోడల్ మేకర్స్ని పంపించి ఈ వ్యవసాయ పద్ధతుల్ని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి నేనే కాకుండా నేను ఇప్పుడు కన్సల్టెంట్ సిలబస్, అంటే విద్యార్థుల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రకృతి వ్యవసాయంకి అవగాహన చేసుకోవడానికి వీలుగా రెగ్యులర్ సిలబస్లో ప్రీ స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా రెగ్యులర్ సిలబస్లో ఈ పాఠ్యాంశాలు, ఎలాంటి పాఠ్యాంశాలు పెడితే బాగుంటుంది అనే దాని మీద నేను కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. కాబట్టి గ్రామస్థాయిలో ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేస్తాము, మేము చేయాలని మాకుంది, ఎలా చేయాలి అని అంటే గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నారు, తప్పకుండా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాన్ని అందిస్తారు.
అవును సార్, మీరు బాగా చెప్పిన విధానం బాగుంది. అంటే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి నేల స్వభావం కలిగి ఉంటుంది. మాకేంటంటే ఇక్కడ మాకున్నటువంటి బాపట్ల నియోజకవర్గం, బాపట్ల ఏరియా ప్రాంతాలు ఏంటంటే ఎక్కువ మాగాడి నేలలే ఉంటాయి. సో ఈ మాగాడి నేలలో మేము ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఎంతవరకు దాన్ని సక్సెస్,
అంటే చాలా రకాల నేలలు మనకు ఉన్నాయి, ఏ నేలలో ఏ పంటలు పండుతాయి అనేది కూడా మనందరికి కూడా తెలుసు. ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు, బంకబట్టి నేలలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ట్రైబల్ ఏరియాలో చూస్తే మన కొండపోడు కూడా ఉంది. ఏ నేలల్లో ఏ పంటలు పండుతాయి అనేది కూడా మనం తెలుసుకుంటాం. అసలు కొన్ని ఈ నేలల్లో మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో చూసుకుంటే అన్ని రకాల పంటలు కూడా పండించవచ్చు. అంటే ప్రధాన పంట అనేది వేరే పంట వేసుకున్నా దాంట్లో అంతర పంటలు చాలా రకాలు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా చెప్తున్నది ఏంటంటే మిశ్రమ పంటలు, అంతర పంటల గురించి చెప్తున్నారు. కారణం ఏంటంటే మిశ్రమ పంటలు వేయడం వల్ల ఒక పంటకి వచ్చిన వ్యాధి పక్క పంటకి, అంటే వేరే రకమైన పంటకి వ్యాధి విస్తరించడానికి అవకాశం ఉండదు. అలాగే ప్రకృతి వ్యవసాయంలో మిశ్రమ పంటలు వేయడం వల్ల ఏంటంటే పోటీ కూడా ఉండదు, పోషకాలకు పోటీ ఉండదు. ఎందుకంటే చాలా రకాల మొక్కలు మనం వేస్తాం కాబట్టి ఒక మొక్క వేరు అడుగు దూరం వెళ్ళొచ్చు, కొన్ని అడుగున్నర వెళ్ళొచ్చు, కొన్ని రెండు అడుగులు మూడు అడుగులు వెళ్ళొచ్చు. కాబట్టి భూమి లోపల ఉండే పోషకాల్ని తీసుకోవడానికి అనేది ఇక్కడ పోటీ అనేది ఉండదు. పోటీ ఉండదు కాబట్టి మనం ఏ నెలలో కూడా రకరకాల పంటలు వేసుకోవచ్చు. కాబట్టి ఈ పంటలో ప్రకృతి వ్యవసాయం చేయొచ్చా లేదా, లేదా ఆ రకాల నెలలో మనం చేయొచ్చా లేదా అనేది ఇక్కడ డౌట్ ఉండవలసిన అవసరం లేదు.
అలాగండి, మాకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా జూన్ జూలైలో మాకు వరి అనేది మనం స్టార్ట్ చేస్తాం కదా, అంటే వరి పంటని సాధారణంగా మేము ఎక్కువ వరి పంట మీద ఆధారపడి ఉంటాం. ఈ పంట వేసే ముందు భూమిని ఎలా ముందుగా మనం సాయిల్ అనేది ఎలా టెస్ట్ చేయించుకోవాలి, ఆ సాయిల్ విధానాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఈ ప్రకృతి వ్యవసాయానికి?
అసలు అంటే వరి వేసే వాళ్ళలో ఇప్పుడు మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది నవధాన్యాలు వేయడం అనేది ఒక మంచి కాన్సెప్ట్. పచ్చి రొట్ట ఎరువులు ఇస్తాయి. నవధాన్యాలు అంటే నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కాయకూరలువి, ఇలాంటి రకాలన్నీ కూడా మనం ఏంటంటే 9 రకాలు మనం ముందే వేసుకుంటాం. ఇందులో పచ్చి రొట్టె విత్తనాలు మనందరికి కూడా తెలుసు, పిల్లి పెసర లాంటివి అని కూడా మనం వేసుకొని ఒక 40 రోజులు 45 రోజులు పెరగనిచ్చిన తర్వాత వాటిని కలిగి దున్నాలి. కలిగి దున్నడానికి ముందు ఏంటంటే దాన్ని కొంత గడ్డిగా కూడా మనం పశువులకి మనం వాడుకోవచ్చు. ఇది కలిగి దున్నడం వల్ల నవధాన్యాలు అందులో కలిగి దున్నడం వల్ల ఏంటంటే మనకి రకరకాల పోషకాలు మొక్కకు అందుతాయి. ఇప్పుడు మనం కేవలం ఇప్పుడు మనం బాగా ఆరోగ్యంగా మన పిల్లలు పెరగాలంటే మనం రకరకాల ఆహార పదార్థాలు ఇస్తాం. పళ్ళు ఇస్తాము, కూరగాయలు ఇస్తాం, ఆకుకూరలు ఇస్తాం, ధాన్యాలు ఇస్తాం, పిండి పదార్థాలు ఇస్తాం, నూనెలు ఇస్తాం, ఇలాంటివన్నీ. వీటి వల్ల ఏంటంటే మనకి రకరకాల పోషకాలు మనకి రావడం వల్ల మనం బాగా పెరగడానికి, ఆరోగ్యంగా పెరగడానికి మనం ఏ విధంగా ఉపయోగిస్తామో, అలాగే మొక్కలకు కూడా అన్ని రకాల పోషకాలు కూడా అందాలి. అన్ని రకాల పోషకాలు అందాలంటే నవధాన్యంతో ముందు మనం చేసి, అంటే వరి వేయడానికి ముందే మనం ఏంటంటే దున్ని, చాలా మంది ఇప్పుడు దున్నకుండా వేస్తున్నారు. దున్నకుండా వేసిన తర్వాత కూడా ఆ మత అడుగు అడుగున్నర రెండు అడుగులు మూడు అడుగులు పెరిగిన తర్వాత, అంటే ఆ మొక్కల పెరుగుదల బట్టి అవి పెరుగుతాయి. వాటిని మనం ఏంటంటే కలిగి దున్నేసిన తర్వాత మనం వరి ఉడుచుకుంటే మనకు దిగుబడులు బాగా వస్తాయి. అక్కడ మనం యూరియాను లేకపోతే పొటాషు, డిఏపి లాంటివి వాడవలసిన అవసరం కూడా మనకు రాదు.
సహజంగా ఏంటంటే మాకు ఆగస్టు జూన్ మాసంలో మనకి తొలకరి వానలు పడ్డ తర్వాతే మేము వ్యవసాయం అనేది స్టార్ట్ చేస్తాం. అంటే అప్పటికేంటంటే తొలకరి వానలు పడ్డ తర్వాతనే మన భూమి కాస్త దున్నుకుని మీరన్నట్టు పచ్చిరెట్టు ఎరువులు సంబంధించినటువంటి నవధాన్యాలు సంబంధించినట్టు వేసుకుంటే అప్పటి నుంచి వ్యవసాయం స్టార్ట్ చేయటానికి కూడా మనకి ఒక 40 డేస్ ఉంటుంది. కాబట్టి ముందుగానే వ్యవసాయానికి ముందుగానే ఈ యొక్క పచ్చిరెట్టు ఎరువులు సంబంధించినవి వేసుకుంటే బాగుంటుంది అంటారు. అంతే
అవునండి, ఇలా వేయడం వల్ల భూమిని కూడా 360 రోజులు కూడా కప్పి ఉంచాలి. మనం ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు వేసుకొని, వర్షం వేసినప్పుడు గొడుగు వేసుకొని మనం వెళ్తున్నట్టే భూమిని కూడా కప్పి ఉంచాలి. ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడేటప్పుడు ఆ భూమి లోపల సారం అంతా కూడా కొట్టుకు వెళ్ళిపోకుండా భూమి కూడా ఏంటంటే 2 రకాలు ఆచ్ఛేదన చేసుకోవాలి. ఒకటి ఏంటంటే జీవాచ్ఛేదన, అంటే సజీవాచ్ఛేదన, నిర్జీవాచ్ఛేదన అనేది. సజీవాచ్ఛేదన అంటే పలు రకాల ఆకులు, కాయగూరలు, పలు రకాల పంటలు మనం పచ్చగా భూమి ఇప్పుడు కూడా పచ్చగా ఉండేటట్లు మనం చేసుకుంటాం. ఇలా చేసుకోవడం వల్ల దాన్ని సజీవాచ్ఛేదన అంటారు. కాబట్టి అందులో వర్షాలు పెట్టినా కూడా నీరు అందులో ఎక్కువగా నిండిపోవడం, అంటే భూమి లోపల పీల్చుకోవడానికి ఎక్కువ అవుద్ది. లేదంటే ఇప్పుడు సజీవాచ్ఛేదన లేనప్పుడు ఏంటంటే పంట వ్యర్థాలు ఉంటాయి. మన పంట కోతలు అయిపోయిన తర్వాత పంట వ్యర్థాలు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రధాన మొక్కలు కానీ లేదంటే ఆంతర మొక్కల్లో కానీ మనం వాటి దగ్గర మనం వేసుకుంటాం. వేసుకోవడం వల్ల ఎండ నుండి అలాగే అధిక వర్షాల నుండి కూడా మనం నేలని కాపాడుకోవచ్చు. అంటే 365 డేస్ గ్రీన్ కవర్ అనేది కంపల్సరీగా ఇందులో ఉంటే భూమి ఆరోగ్యంగా ఉంటుంది. భూమి ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మనకి ఆర్గానిక్ కార్బన్ కూడా మనకి భూమిలో శాతం మనకు పెరగడానికి, ఇప్పుడు ఎక్కడ మనం చూసినా ఒకటి కంటే తక్కువే ఉంది, కనీసం 2% ఆర్గానిక్ కార్బన్ అనేది ఉంటే మనకి ఏ ఎరువులు వేయవలసిన అవసరం లేదు. అందులో మన ప్రకృతి వ్యవసాయంలో మన ఆర్గానిక్ కార్బన్ ఎలా పెరుగుతుంది అంటే ఇలా పలు పంటలు వేయడం వల్ల ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. అంటే 365 రోజులు కూడా భూమి పచ్చగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వరి కోతలు అయిపోయిన తర్వాత భూమిని వదిలేస్తున్నాం. అలాగే వదలకూడదు. వరి పంట 1 వారం 10 రోజులు కోయడానికి ముందే మనం ఇవి మళ్ళీ పెసలు కానీ మినుములు కానీ మనం వేసుకుంటాం. వేసుకున్న తర్వాత అప్పుడు కోస్తాం. కోసిన తర్వాత మళ్ళీ భూమి మళ్ళీ ఈ పచ్చగా ఉంటుంది. ఎందుకంటే 1 వారం 10 రోజుల ముందే మనం ఈ పెసలు మినుములు చల్లుకుంటాం కాబట్టి భూమి ఏంటంటే మళ్ళీ ఎండకి డైరెక్ట్గా ఎండ సోకకుండా కొంత మనం కాపాడగలుగుతాం. దీని తర్వాత ఈ పంట తీసిన తర్వాత మళ్ళీ వెంటనే మనం వేసవి నువ్వులు వేసుకోవచ్చు. వేసవి నువ్వులు వేసుకుంటే వేసవికాలంలో కూడా మనకేంటి ఎండకి అవి తట్టుకొని మనకి దిగుబడి ఇస్తాయి. కాబట్టి ఇలా 365 డేస్ నువ్వులు తీసిన తర్వాత వెంటనే మళ్ళీ నవధాన్యాలు వేసుకోవడం అనేది దీనివల్ల ఏంటంటే మనకి ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతాయి. మనం ప్రకృతి వ్యవసాయం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది.
సార్, వెంకట సూర్యనారాయణ రావు గారు, మీరు కాకండలో ఒక ఆదర్శ రైతుగా పనిచేస్తున్నారు కదా, మీరు మీరు చేస్తున్నటువంటి పంట విధానాన్ని గురించి.
మేము అండుకొరలు స్టార్ట్ చేశామండి. అండుకొరలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రకృతి వ్యవసాయ విధానంలో అది పెట్టుబడి తక్కువ ఉంటుంది, కలుపు కూడా కంట్రోల్లో ఉంటుంది. కానీ మాకు 80 డేస్కి మనకి క్రాప్ వచ్చేస్తుందండి. కానీ మాకేంటంటే ప్రాబ్లం వచ్చి లేబర్ ప్రాబ్లం. మాకు గవర్నమెంట్ తరఫున కానీ మిషనరీస్ ఏదన్నా అరేంజ్ చేయగలుగుతారని ఆశిస్తున్నాం.
అంటే మీరు ఇప్పుడు సమస్య మీకు ఏంటంటే మిలెట్స్ అంటుకొరలు మిగతా రకాల మిలెట్స్ మీరు బాగా పండిస్తున్నారు, అదేంటంటే మార్కెటింగ్ బాగా లేకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే మీకు ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవడం కూడా మీరు చెప్పారు. ప్రాసెసింగ్ యూనిట్స్ 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా కేజీకి 10-15 రూపాయలు తీసుకోవడమే కాకుండా ఇచ్చిన దీనికి కూడా చాలా తక్కువగా ఒక 120 కేజీలు తీసుకువెళ్తే 40 కేజీలు 30 కేజీలే ఇస్తున్నారు అనుకుని ఆ ప్రాబ్లం ఉంది. దీనికోసం మీరు జిల్లాలో డిపిఎం గారికి అడిగితే వాళ్ళ సబ్సిడీల కింద కూడా ఇవి ఈ సరఫరా చేస్తున్నారు. నేను కూడా చెప్తాను, అక్కడ మన మార్కెటింగ్ స్టేట్ లెవెల్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఏపీసీఎన్ ప్రోగ్రాంలో. ఇలాగ రైతులకు ఎవరైతే ఎక్కువగా పండిస్తున్నారో కొర్రలు ఊదలు సాములు ఇలాంటివి వాళ్ళకు కూడా ఏంటంటే ఒక మన సబ్సిడీ రూపంలో కూడా మిషన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి మీరు కూడా మీ డిపిఎం గారితో చెప్తే ఆ ఏర్పాట్లు చేస్తారు.
అంతేకాకుండా మా ఏరియాలో ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్కి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి మీ సలహాలు సూచనలు కావాలండి.
ప్రకృతి వ్యవసాయం చేసే అంటే మీరు చేస్తున్నది అసలు వాస్తవంగా మీరు చాలా బాగా చేస్తున్నారు, మంచి ఆదర్శ రైతు మీరు. మీరు మెయిన్ క్యాన్సర్ నుండి కూడా బయటపడడానికి ప్రకృతి వ్యవసాయం చాలా దోహదపడిందని మీ విజయ గాథ వింటే చాలా మీకు అందరికీ అది స్ఫూర్తి. అసలు ప్రకృతి వ్యవసాయం మీరు చాలా బాగా చేస్తున్నారు. మీ గ్రామ స్థాయిలో కూడా ఐసీఆర్పీలు ఉన్నారు అంటే వాళ్ళు 3 స్థాయిలో ఉంటారు, L1, L2, L3 ఉంటారు. L3 అనేది మీకు గ్రామ స్థాయిలో ఉంటారు, L2 అనేది క్లస్టర్ స్థాయిలో ఉంటారు, L1 అనేది మండల స్థాయిలో ఉంటారు. వాళ్ళు మీకు ఏ సలహాలు కావాలన్నా వాళ్ళు తప్పకుండా చెప్తారు. వాస్తవంగా మీరు మంచి ప్రాక్టైజింగ్ ఫార్మరు, నేచురల్ ఫార్మింగ్లో చాలా బాగా మీరు చేస్తున్నారు. కాబట్టి మీకు అంత సలహాలు అవసరం లేకపోయినా అంటే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు కూడా చేయొచ్చు, మీ డిపిఎం గారు చేయొచ్చు. స్టేట్ లెవెల్ కూడా చాలామంది ఉన్నారు, మంచి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీరు అడగొచ్చు. ఆ ఫోన్ నెంబర్లు కావాలంటే మీకు షేర్ చేస్తాము, మీరు తప్పకుండా అడగండి.
అలాగే సార్, మాకు అండుకొరలో 3 టైప్స్ ఉన్నాయన్నారండి. అండుకొరలు మాకు ఎర్లీగా వచ్చాయి, హై ఈల్డింగ్ వచ్చాయండి. అలాగే కొర్రల్లో కూడా 70 డేస్కి వచ్చాయి ఉన్నాయి. అవి మాకు ఏమైనా సప్లై చేయగలుగుతారండి?
విత్తనాలు మీరు అసలు తయారు చేసామన్నారు కదా, మీ దగ్గరే చాలా ఉన్నాయన్నారు. వాస్తవంగా ఏంటంటే మీ దగ్గర ఉన్నవి ఎంత ఉన్నాయో చెప్తే మేము కూడా మీ దగ్గర తీసుకుంటాం. ఆ విత్తనాలు మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు. వాస్తవంగా మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇప్పుడు కూడా స్టాక్ ఉంది కదా మీ దగ్గర, కాబట్టి అవే విత్తనాలకి మనం ఉపయోగించుకోవచ్చు. వేరే విత్తనాలు అసలు వాస్తవంగా మన విత్తనమే మంచి విత్తనం అని అంటారు కదా, మన విత్తనమే మంచి విత్తనం. అంటే ట్రెడిషనల్గా ఏదైతే కాపు బాగా వచ్చిందో అలాంటివన్నీ కూడా మనం స్టోర్ చేసుకొని, ఇప్పుడు మన కుండలు ఇంతకుముందు జాడీలు అని అంటారు కదా, జాడీలో మనం స్టోర్ చేసుకొని అవే విత్తనాలుగా వాడుకుంటే అవే మంచివి. అసలు బయట నుండి మనం తీసుకున్న దీనికి హైబ్రిడ్ విత్తనాలు ఇవన్నీ కూడా చేయడం వల్ల అది 1-2 సంవత్సరాలు విత్తనాలుగా పనికొస్తాయి, తర్వాత అవి విత్తనాలుగా పనికిరావు. కాబట్టి మళ్ళీ కొత్తగా మళ్ళీ విత్తనాల కోసం మళ్ళీ వెతకడానికి బయట స్టోర్స్కి వెళ్ళాలి లేదంటే గవర్నమెంట్కి బ్రతిమాలు కొనే పరిస్థితి ఉంది. కాబట్టి మన విత్తనాన్నే మనం స్టోర్ చేసుకొని విత్తనాలుగా వాడుకోవడం చాలా మంచిది. మీ దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి కాబట్టి ఆ విత్తనాలు మేము కూడా మీ దగ్గర తీసుకుంటాం, మిగతా రైతులు కూడా మీ దగ్గర చాలామంది తీసుకునే ఉంటారు. కాబట్టి మన విత్తనం మంచి విత్తనం అన్న దీంతో మనం వెళ్ళడం ప్రకృతి వ్యవసాయంలో ఒక గొప్ప విషయం.
సార్, నాకు ఒక చిన్న సలహా ఏంటంటే, మా ప్రాంతంలో ఎక్కువగా ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత రెండో పంట రబీ సీజన్లో మొక్కజొన్న పంట పండిస్తున్నారు. సో ఈ మొక్కజొన్నకు కావలసినటువంటి పోషణ పదార్థాలు ఎలా అందించగలుగుతాం మనం ఏంటంటే, ఎక్కువ మనం తెలియక ఏంటంటే ఎక్కువ దానిపైన డిఏపి వాడటం, లేదంటే యూరియా కొట్టడం డైరెక్ట్గానే, యూరియా వేసేయటం, లేదంటే భూములు గుళికలు వేయటం అని చెప్పి. అంటే యాక్చువల్గా వచ్చిన కొత్తలో ఏంటంటే ఒకటి రెండు సార్లు వేసేవాళ్ళు, అదే పనిగా ఇప్పుడు రెండు లేదా మూడు సార్లు కూడా వాడటం జరుగుతుంది. దీనివల్ల మనకి అదేంటంటే ఎక్కువగా అది తింటున్నావా అని చెప్పి మనకి ఒక కథ ప్రమాదకరంగా మారిపోతుంది.
ఇక్కడ ఎక్కువగా జొన్న అంటే కమర్షియల్ క్రాప్ గా మీరు చేస్తుంటారు. కమర్షియల్ అంటే ఎక్కువగా వ్యాపారం, వ్యాపారం కోసం అమ్మడం కోసం, అమ్మిన తర్వాత మనకు దాని మీద ఎక్కువ లాభాలు రావాలనుకుంటాం కాబట్టి మనం ఎక్కువ ఏం చేస్తామంటే రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందుల మీద ఎక్కువ వాడతాం. అదే ప్రకృతి వ్యవసాయ విధానాల్లో మీకు ముందు చెప్పాం కదా, నవధాన్యాలు. నవధాన్యాలు ప్రతిదానికి కూడా వేయచ్చు, ఒక వరికనే కాదు నవధాన్యాల పంట ప్రతిదానికి కూడా వేసి దాన్ని తర్వాత నెక్స్ట్ మన ప్రధాన పంట వేసుకొని ప్రధాన పంటలు కూడా మళ్ళీ ఏక పంట విధానం అనేది ప్రకృతి వ్యవసాయంలో అది మంచిది కాదు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పలు పంటలు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు జొన్నలో కూడా అది వేయచ్చు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం తయారు చేయడం అనేది మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక మంచి ఆదర్శ రైతు, మన ఈ సమావేశంలో పాల్గొన్నారు కాబట్టి ఆయన కూడా తెలుసు. అందులో పేడ, మూత్రము, బెల్లము, శనగపిండి, పుట్టమట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దాన్ని కలిపి ఒక 24 గంటలు దాన్ని కలిగి తిప్పిన తర్వాత దాన్ని మనం వాడుకోవచ్చు. ప్రతి 15 రోజులకి వాడాలి. అది ఒక 2-3 సంవత్సరాలు ఇదే విధానాలను చేస్తే మీకు ఆర్గానిక్ కార్బన్ అనేది భూమిలో అంటే దానికదే పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మీరు ఈ 15 రోజులకి జీవామృతం వేయవలసిన అవసరం కూడా రాదు. కాబట్టి ప్రకృతి వ్యవసాయ విధానాలు చాలా బాగున్నాయి. ఇంతకుముందు పంచగవ్య కూడా వేసేవాళ్ళు, పంచగవ్య కంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అన్న ఉద్దేశంతో ఈ జీవామృతం, ఘన జీవామృతము, ద్రవ జీవామృతం అని కూడా వాడడం వల్ల మనకి దిగుబడులు ఎక్కడ కూడా తగ్గవు. మళ్ళీ ఆరోగ్యకరమైన విత్త జొన్న పంట అనేది మనం రైతులకు ఎగుమతి చేయడానికి కూడా అవకాశం ఉంది.
సార్ మరి మేము పండించిన ప్రోడక్ట్స్ మార్కెటింగ్ కోసం ఇబ్బంది పడుతున్నాము, అలాగే మీ దగ్గర ప్రోడక్ట్లు ఎలా ఉంది అని ఉన్నాయి అంటున్నారు. ఇక స్టోర్ పెడితే అందరికి హెల్ప్ చేసిన వాళ్ళు వస్తారు, మార్కెటింగ్ కూడా ఈజీగా ఉంటుంది, రైతులు కూడా అందరూ అవేర్నెస్ వచ్చి మార్కెటింగ్ ఉంటుందని సొసైటీ కూడా చేంజ్ అవుతా ఉంటుంది సార్.
కరెక్ట్. మీరు అనేది ప్రాసెసింగ్ గురించి ముందు మీరు చెప్పారు. ప్రాసెసింగ్ గురించి అంటే మీరు డిపిఎం వాళ్ళకి అడిగితే వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు. దాని తర్వాత మీ దగ్గరికి అంటుకూరలు అనేది చాలా డిమాండ్ ఉంది. అంటుకూరలు కోసం మీ దగ్గరికే వస్తారు రైతులు, మీ దగ్గర ఉంది అంటే. ఒకటి. రెండోది ఏంటంటే మార్కెటింగ్ చూసుకుంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా మార్కెటింగ్ చాలా చేస్తున్నారు. ఇటు వేరుశనగ ఒకటి, తర్వాత కందులు ఒకటి, తర్వాత ఇవి కుంభశనగలు ఎక్కువగా కుంభశనగలు రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాల నుండి కొనుగోలు చేస్తున్నారు. అవన్నీ కూడా అంటే ప్రసాదాలు, లడ్డూల కోసం అని ఉపయోగిస్తున్నారు. అలాగే ఆర్గానిక్ రైస్ కూడా కొనుగోలు చేస్తున్నారు. అలాగే మిల్లెట్స్ అనేది ఇంతవరకు వాళ్ళు కొనేటట్టు నాకు తెలియదు, కానీ మిల్లెట్ అనేది ఇక్కడ అంటుకొరలు మీరు వేస్తున్నది చాలా మంచి పంట. మీరు పూర్తిగా అంటే ఆర్గానిక్ పద్ధతిలో మీరు చేస్తున్నారు కాబట్టి దానికి మార్కెటింగ్ ఇక్కడ అవుట్లెట్ ఇక్కడ యూనివర్సిటీలో ఇప్పుడు చాలా మంది కలెక్టర్ ఆఫీసులో కూడా పెడుతున్నారు, మీకు తెలిసి ఉంటుంది. కలెక్టర్ ఆఫీసులో వారానికి 2 రోజులు. అలాగే యూనివర్సిటీలో కూడా మేడగారు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళకి చెప్పి ఒక రూమ్ తీసుకుంటే చాలా మంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. మాకు ఎక్కడ ఆర్గానిక్ అనేది నమ్మకం లేదని చెప్తున్నారు. ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా ఆర్గానిక్ అని పేరుకే ఆర్గానిక్ అని చెప్తున్నారు తప్పిస్తే చాలా మంది ఏంటంటే ఇక్కడ సర్టిఫికేషన్ ఒక రైతు దగ్గర చేస్తారు, కొనుగోలు అనేది వేరే రైతు దగ్గర తీసుకొచ్చి నమ్ముతుంటారు. అంతా లాభం కోసమే, లాభాపేక్ష. ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు కానీ ఒక నీతి నియమాలు కానీ ఏం కూడా అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది లాభార్జన కోసమే కాబట్టి బయట కూడా మనం కొనడానికి నమ్మకం లేదు. మీలాంటి రైతులు ఇక్కడ మీరు పండించిన పంట ఇక్కడికి తెచ్చామితే చాలా మంది ఇక్కడ కొంటారు. ఇంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, తప్పకుండా ఇవి చేస్తారు. మీకు మార్కెటింగ్ కూడా ఇప్పుడు ప్రభాకర్ గారు అలాగే ప్రకాష్ గారు ఇద్దరు కూడా స్టేట్ లెవెల్లో ఇద్దరు పనిచేస్తున్నారు. మార్కెటింగ్ కోసం కూడా మీకు లింకప్ చేయడానికి చాలా ట్రైనింగ్లు కూడా ఇస్తున్నారు. మార్కెటింగ్ సిఆర్పీలు కూడా కొత్తగా వేశారు మీకు. మీ జిల్లాలో కూడా చాలా మంది మార్కెటింగ్ సిఆర్పీలు ఉన్నారు. ఆ సిఆర్పీల తాలూకా సలహాలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని జిల్లాల్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా ఆర్గానిక్ రైసు, ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ పప్పులు అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ప్యాకెట్ ఒక తయారు చేసి ఒక 7-8 రకాలు చేసి ఇటు గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక కంబైన్డ్గా ఒక ప్యాక్ చేసి అవి ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు కాల పరిమితిలో డబ్బులు, ఒకేసారి డబ్బులు అంటే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి తీసుకోవడానికి ఉంది కాబట్టి మీది అలాంటి ఉందంటే తప్పకుండా మీ డిపిఎం గారికి వాళ్ళకి కూడా మనం తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు మార్కెటింగ్ అవకాశం చూపిస్తారు.
ఈ మీరు ఈ విజయనగరంలో అనేక ట్రైబల్ ఏరియాస్ అన్నింటిని కూడాను బయో విలేజెస్ గా మార్పు చెందించడంలో మీరు సక్సెస్ఫుల్ అయ్యారని మేము చాలా స్టోరీస్ చదివాము. అలాగే దీని వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి స్ఫూర్తి ప్రదాతగా కూడా మీరు మాకు తెలుస్తుంది. అయితే ఈ బయో విలేజెస్ గా తయారు చేయడానికి దాంట్లో ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, అసలు ఈ బయో విలేజెస్ అంటే కాన్సెప్ట్ ఏంటి కొంచెం మా రైతులకి తెలియజేయగలరని అడుగుతాను.
బయో విలేజ్ అంటే ఒక గ్రామంలో ఉండే రైతులందరూ కూడా మొత్తం భూమిని వాళ్ళకుంటే మొత్తం భూమి. ఒక ఉదాహరణకు మేము తీసుకుంటే ఒక గ్రామం ఉంది, ఇప్పుడు కొండబారేడు అనేది బయో విలేజ్ స్టేట్ లో ఫస్ట్ బయో విలేజ్ గా డిక్లేర్ అయింది. ఆ గ్రామంలో 82 మంది రైతులు ఉన్నారు. 82 మంది రైతులు కూడా వాళ్ళకుండే 350 ఎకరాల్లో పూర్తిగా ఎవరు కూడా ఒక్క రైతు కూడా కెమికల్ వాడకుండా వ్యవసాయం చేశారు కాబట్టి వాళ్ళని బయో విలేజ్ గా మనం దాన్ని డిక్లేర్ చేశాం. ఈ బయో విలేజ్ కి స్ఫూర్తి అనేది వాస్తవంగా ఇక్కడ చూస్తే టి విజయ్ కుమార్ గారు చాలా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఆయన 2005-2006 నుండి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళ స్ఫూర్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఆయన రోజుకి 14-15 గంటలు ప్రకృతి వ్యవసాయం కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి ఆ విలేజ్ని ఇప్పుడు చూశారు, బయోగ్రామాన్ని కొండబరణ చూసి ఇప్పుడు 129 గ్రామాలు బయో విలేజెస్ అయ్యాయి. అంటే 130 ఒకే 2 మండలాల్లో 130 బయోగ్రామాలు అయ్యాయి. బయోగ్రామాలు అది ప్లెయిన్ ఏరియాలు చూసుకుంటే కొద్దిగా కష్టమైంది, ఎందుకంటే ఇక్కడ పశు సంపద లేదు, తర్వాత పేడ కొనుక్కోవాలంటే లేదు, ఇప్పుడు ఘన జీవితం ద్రవ జీవితం కూడా చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఒకటి, రెండోది ఏంటంటే కష్టపడే మనస్తత్వం కూడా మన పల్లె ప్రాంతాల్లో లేదు. మన ఈజీ మెథడ్, మన ఆరోగ్యాలు పోయినా పర్వాలేదు, లేకపోతే మరొక ఆరోగ్యాలు మన తీసినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరు కూడా ఏంటంటే రసాయనిక వ్యవసాయాన్ని వీడడం కొద్దిగా కష్టంగా ఉంది. మీరు ఒక ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పారు గిరిజనులు అమాయకులు, వాళ్ళు అమాయకులు అంటే వాళ్ళు మనం చెప్పింది మంచిది మాట, మంచి మాటలు వాళ్ళు వింటారు. తర్వాత వాళ్ళు ఇప్పుడే మన మిత్రుడు మన రైతు సోదరులు చెప్పినట్టు పాలు కూడా తాగకూడదు, నేను పాలు తాగడం లేదని చెప్పారు. పాలు గిరిజనులు అసలు పాలు తాగరు వాళ్ళు, అసలు మీరు ఆవులు ఎందుకు పెంచుతున్నారు మరి పాలు తాగకపోతే అంటే వాళ్ళు ఏమంటారంటే మేము పేడ మూత్రం కోసం వ్యవసాయం కోసం పెంచుతాం తప్పిస్తే పాలు తాగడానికి కాదు, పాలు తాగితే పాపం అంటారు, ఎందుకంటే ఆవుకి ఒక బిడ్డ పుడుతుంది, వాళ్ళు తాగడానికి ఆవు పాలు ఇస్తుంది కానీ మనం తాగడానికి కాదు కదా, అది చాలా పాపం అది, కాబట్టి మేము పాలు తాగమని చెప్తారు.
ఈ బయో విలేజెస్ యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి సార్? ఇక్కడ రైతులు కూడా దాన్ని అప్రోచ్ లో కనుక వెళ్తే ఇక్కడ కూడా ఎలాంటి ఉపయోగాలు మనం చూడొచ్చు?
బయో విలేజ్ లో ఉపయోగం ఏంటంటే అందరూ కూడా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడరు కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ మేము సర్టిఫికేషన్ అంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అని, అది 2-3 రకాలు సర్టిఫికేషన్లు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఒక సర్టిఫికేషన్ చేయవలసిన అవసరం లేదు, ఆ ఊర్లో అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు కూడా, అక్కడ సర్టిఫికేషన్ అవసరం లేదు. ఎవరైనా ఆ బయో విలేజ్కి వెళ్ళి ఎవరి దగ్గరైనా ఏ రైతు దగ్గరైనా మనం కొనుక్కోవచ్చు, ఏం కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు అక్కడ మీకు చెప్పిన 130 బయో గ్రామాల్లో కూడా చాలా మంది టీచర్స్ కానీ లేకపోతే షాప్కర్లు అక్కడ కొనేసి బయట అమ్మడం కోసం కానీ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి కొనుక్కుంటారు. ఇక్కడ ఏంటంటే నమ్మకం అనేది ఉంటుంది, బయో విలేజ్లో నమ్మకం ఉంటుంది. నమ్మకం అంటే ఈ ఊర్లో లేకపోతే ఈ ఈ చుట్టుపక్క ఈ క్లస్టర్లో ఎవరు కూడా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడరు కాబట్టి మేము ఇక్కడ కొనుక్కుంటామన్న ఒక నమ్మకం వినియోగదారులకి కలగడానికి బయో విలేజ్ చాలా దోహదం చేస్తుంది. ఇదే కాకుండా ఏంటంటే బయో విలేజ్ వల్ల కేవలం పంటలే కాకుండా అక్కడ రకరకాల పంటలు వేస్తారు కాబట్టి, మిశ్రమ పంటలు, అంతర పంటలు అన్నీ వేస్తారు కాబట్టి అక్కడ నేల కూడా సారవంతం అవుద్ది ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ నీటి నిల్వలు కూడా పెరుగుతాయి, వర్షం నీరు డైరెక్ట్గా భూమి లోపలికి ఎక్కువగా ఇంకడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన వాటర్ షెడ్ ప్రోగ్రామ్ లో ఉండేటట్టు అక్కడ విలేజ్లో మనం ఏం కూడా చేయకపోయినా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, అలాగే మరొక కార్యక్రమం కూడా అక్కడ చేస్తున్నాం, సాయిల్ అండ్ మాయిస్చర్ కన్జర్వేషన్ కింద పరిగెత్తే అంటే వర్షం పడినప్పుడు పరిగెత్తే వాన నీటిని మనం ఆపడానికి అక్కడ ఫర్రోస్ అలాగే ట్రెంచెస్ అనేది కూడా వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. ఇప్పుడు హాఫ్ ఏకర్ అన్నపూర్ణ మోడల్ ఉంది అంటే హాఫ్ ఏకర్లో చుట్టూ కూడా ట్రెంచ్ తవ్వడం చేస్తారు. మధ్య మధ్యలో ప్రతి ఈ మూడు అడుగులకి కూడా ఒక్కొక్క ఫర్రో చేస్తారు. అంటే అక్కడ పడిన వర్షం అనేది ఆ నేలలోనే ఇక్కడ వద్ది తప్పిస్తే బయటకు వెళ్ళదు. బయటికి అంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు బయటకు వెళ్ళచ్చు, కానీ చాలా వరకు ఒక మిడిల్ స్థాయిలో పడిన వర్షం నీరంతా కూడా భూమిలోకి వెళ్తుంది. అలాగే నీరు పరిగెత్తడం కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి సారవంతమైన మట్టి కూడా కొట్టుకుపోతుంది.
చాలా మంది రైతుల్లో ఈ ప్రకృతి వ్యవసాయం అనగానే కొన్ని అపోహలు ఉంటాయి సార్. అది ముఖ్యమైనది, ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది ఒక అధిక ఖర్చుతో కూడుకున్నటువంటి పని, అందులోనూ దిగుబడి తక్కువ వస్తుంది, కాబట్టి ఆదాయంగా మనం దీన్ని పరిగణించలేము అనేటువంటి అపోహ ఉంటుంది. అలాంటి రైతులకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి?
చాలా మంది ప్రకృతి వ్యవసాయం చేస్తే దిగుబడులు తగ్గుతాయని చెప్పారు. మొన్న ఈ మధ్యన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నా, దిగుబడులు తగ్గుతాయి కదా, భవిష్యత్తులో మనకు ఆహార భద్రత మరి కొరత ఏర్పాటైతే ఏమవుద్ది, శ్రీలంక కూడా అదే పరిస్థితి వచ్చింది అనుకుని చెప్పారు. ఇదంతా కూడా అపోహ ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గే ఇది ఉండదు. అంటే మనం చెప్పినట్టు విధానం చేస్తే, ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇక్కడ యూరియా వేయడం మానేసి ఘనజీవితము లేకపోతే పంచగవ్య లేకపోతే పెండగత్తం ఇవన్నీ కూడా వేయడం మానేస్తే దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయి. కానీ మనం చెప్పినట్టు ప్రతి 15 రోజులు కూడా జీవమృతం వేయడం, దుక్కులోనే మనం ఘనజీవమృతం వేయడం, ఇవన్నీ చేసినప్పుడు, అలాగే నవధాన్యాలు అనేది ఇప్పుడు చాలా మంచి కాన్సెప్ట్ వచ్చింది. నవధాన్యాలు పంట వేసిన తర్వాత మనకి యూరియా వేయకపోయినా కూడా దిగుబడులు ఎక్కడ తగ్గడం లేదు. అంటే మనం చెప్పిన అన్ని పద్ధతులు, రాజులైన సూత్రాలు అన్ని కరెక్ట్ గా పాటించేటప్పుడు ఆ సమస్య రాదు, దిగుబడులు అనేది తగ్గే ఇది ఉండదు. దిగుబడులు తగ్గిపోతాయి అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ కష్టపడే మనస్తత్వం కూడా మన రైతుల్లో పోయింది. రైతులే కాదు, అందరు కూడా ఇప్పుడు అంటే వైట్ కలర్ జాబ్. వైట్ కలర్ జాబ్ అంటే అందరు కూడా తెల్లబట్టలతో హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు, లేదంటే ఏసీ రూముల్లోనూ ఫ్యాన్ల కింద చేసే ఉద్యోగాలే చాలా మంది కోరుతుంటారు. కానీ వ్యవసాయంలో ఎండలో పడి పని చేయడం అనేది ఎవరు ఇప్పుడు తగ్గించుకున్నారు. ఇప్పుడు రైతులు పిల్లలు, ఇప్పుడు 5 ఎకరాలు ఉండే ఒక రైతు కూడా ఆ భూమిలో ఆయన పని చేయడం లేదు. ఆ భూమిని ఎవరు పాలకి ఇచ్చేస్తున్నాడు, లేదా మగతాకి ఇచ్చేస్తున్నారు. అక్కడ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదివినా 10th క్లాస్ చదివినా కూడా బయటకు వెళ్ళిపోయి మాకు వేరే ఉద్యోగాలు కావాలంటే ఒక హోటల్లో సర్వర్గానే పనిచేయడానికి ఇష్టపడతాడు, లేదంటే ఒక గేట్ మ్యాన్ గానే పనిచేయడానికి ఇష్టపడతారు. తప్పిస్తే వ్యవసాయం చేయడానికి ఇష్టపడకపోవడం అనేది ఒకటి ఇక్కడ పెద్ద కష్టం. మనం కష్టపడాలి కొద్దిగా. కరోనా నేర్పిన పాఠాలు మనకు చాలా ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత అందరు కూడా ఎండలో ఉండాలని మనం చాలా మంది మేధావులు సైంటిస్టులు అందరూ చెప్పారు. ఎండలో ఉంటే కనీసం డి విటమిన్ బాగా ఉంటే మనకేంటంటే ఇలాంటి జబ్బులకు మనం తట్టుకునే శక్తి వస్తుందని చెప్పినా కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఎండలో పనిచేయడం అనేది తగ్గిపోయింది. ఎండలో పనిచేయడం, వ్యవసాయాలు అంటే పంట పొలాలకు వెళ్ళి పనిచేయడం లేదు కాబట్టి ప్రకృతి వ్యవసాయం కొద్దిగా ఇది కష్టము, ఇది చేయడం కష్టము, దీనివల్ల దిగుబడులు తగ్గుతాయని కూడా చెప్తున్నారు. వాళ్ళు చేస్తే అప్పుడు దిగుబడులు తగ్గాయా లేదనే తెలుస్తుంది. ఇవాళ కరెక్ట్గా చేయలేదు. చేయకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవంగా మీరు అడిగినట్టు దిగుబడులు ప్రకృతి వ్యవసాయం వల్ల దిగుబడులు ఏం తగ్గిపోవు. అంటే కొద్దిగా కష్టపడాలి, తప్పదు. కష్టపడితే తప్పకుండా మనకి దిగుబడులు తగ్గే పరిస్థితి లేదు. కొన్ని కేస్ స్టడీస్ విజయగాథలు మనం చూస్తే ఎక్కడ కూడా దిగుబడులు తగ్గకుండా దిగుబడులు కూడా పెరిగినట్టు కూడా మన దగ్గర కేస్ స్టడీస్. మేము అన్ని జిల్లాలకు కూడా కేస్ స్టడీలు సేకరించాం. ప్రతి జిల్లాలకు కూడా మేము మా రైటర్స్ని పంపించి సేకరించాం. ఇవన్నీ కూడా పుస్తకాలుగా మేము పబ్లిష్ కూడా చేశాం. ఇది నిజంగానే అంటే ఇది నిజమే అబద్ధం కాదని చెప్తూ ఆ పేరుతో టైటిల్తో ఒక పుస్తకాలు కూడా పబ్లిష్ చేశాం. నాగిల పత్రిక అనేది దానికి నేను ఎడిటర్గా గవర్నమెంట్ నా ఏపీ స్టేట్ గవర్నమెంట్ నాగిల పత్రిక కూడా నేను ఎడిటర్గా పనిచేశాను. అందులో కూడా చాలా విజయగాథలు పబ్లిష్ చేశాం. మన వంట మన పంట అనే పత్రిక కూడా దానికి కూడా మేము నడిపించి ఈ విజయగాథలు మేము చేస్తున్నాం. కాబట్టి పని చెయ్యని కొంతమంది రైతులు, లేదంటే కొంతమంది అధికారులు, కొంతమంది మేధావులు ప్రకృతి వ్యవసాయం వల్ల దిగుబడి తగ్గిపోద్దని చెప్తారు. వాస్తవంగా అంటే వాళ్ళు దిగి వాళ్ళు ఎందుకంటే ప్రాక్టికల్గా చేయడం లేదు. అందరు కూడా తీరి ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ దిగుబడి తగ్గిపోయింది ఈ ప్రకృతి వ్యవసాయం అంటే నేను చెప్పింది పార్నాడు మాషారు చెప్పారు కాబట్టి మరకలు అయితే ఏంటంటే మరకలు చెప్తారు. మరకలకి చెప్పేంటంటే ఇదేంటి బ్లాక్ మెయిల్, బ్లాక్ అంటే ఒక ఒక తప్పుడు సమాచారాన్ని ఒకరి నోటి నుండి వెళ్ళడం తప్పిస్తే నిజంగా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా చేసి ఈ పద్ధతి చెయ్యాలి. మనం ఏదైతే మనం చెప్పామో నవధాన్యాలు వేయడము, ప్రతి 15 రోజులకి జీవామృతం లాంటివి వేయడము, తర్వాత సప్తధాన్యంకర కషాయాలు లాంటివి లేకపోతే పంచగవ్య లాంటివి అని కూడా వేస్తే నేల సారం కూడా పెరుగుతుంది, ఆర్గానిక్ కార్బన్ అనేది కూడా నేలలో పెరగడం వల్ల సంవత్సరం అంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది.
అయితే మరి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని లాభసాటి వ్యవసాయంగానే చూడొచ్చు అయితే?
తప్పకుండా. ప్రకృతి వ్యవసాయం కేవలం డబ్బుల కోసమే మనం ఆలోచన కాదు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ప్రకృతి వ్యవసాయం. రెండోది అంటే మన భూమిని కూడా కాపాడుతుంది ప్రకృతి వ్యవసాయం. ఈ గ్లోబల్ వార్మింగ్ లో మెయిన్ గ్లోబల్ వార్మింగ్ భూమిని వేడికించే పద్ధతిని పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయం ఆపుతుంది. అంటే మనం మళ్ళీ మన పిల్లలు, మన పిల్లల తాలూకు పిల్లలు ఈ భూమి మీద క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయానికి మించింది ఇంకేమీ లేదు.
ధన్యవాదాలండి, మీరు మా రేడియోకి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు ఫార్మర్కు తెలియజేసినందుకు, అలాగే సూర్య వెంకటనారాయణ రైతుగా ఆదర్శ రైతు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.